गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलं गुरोः कृपा। ॐ श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి ఒక అంటే బ్రహ్మానందానుభూతిని పొందాలి అనేటువంటి నిశ్చయమతి కలిగిన వాళ్ళు తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధ్యాన అనుష్ఠానాదులు చేసుకోవాలి అని మన పెద్దలు చెప్పారు. జరుగుతున్నది కూడా అదే. అందరికీ తెలుసు, తెల్లవారుజామున దేహం విశ్రాంతి తీసుకుని దేహంతో పాటు మనస్సు కూడా మనం నిద్రపోయి లేచేసరికి చాలా అలసటని తీర్చుకుంటుంది మనస్సు కూడా అని తెలియకుండా మనసుకు కూడా చాలా అలసట తీరిపోతుంది. అందుకని ప్రొద్దుట వేళ లేచేసరికి మనం కంగారు కార్యక్రమాల కంటే కాస్త ప్రశాంతమైన కార్యక్రమాలు చేసుకుంటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది. అంటే చేయొచ్చు, పెళ్ళిళ్ళ కార్యక్రమాలు కూడా చేయొచ్చు, ప్రయాణాలు కూడా చేస్తాంగా మనకి. అవంతా కూడా బాహ్యపరమైనటువంటి ఆందోళనతో కూడిన కార్యక్రమాలు. చాలా కంగారుగా మనస్సు మనలో ఉండదు, బయట ఉన్నటువంటి హడావుడే చేస్తుంది. అందుకని మన జీవితానికి మన కోసం మనం ఎంత చేసుకోగలుగుతున్నాం. మాయ ఏం చేస్తుందంటే నిద్ర నుంచి లేవనివ్వదు. బాబుజీ అంటుండేవారు, దుప్పటి తన్ని ముసుగులు పెట్టుకుని పడుకుంటే ఈ పంచభౌతిక దేహం అనేది లేవనిస్తుందా, ఎంత హాయిగా ఉంటుంది. అబ్బా తెల్లారుజాము లేవాలి కదూ అంటూ లేస్తుంది, కానీ నిజమైన సాధకులకి లేవాలి కదూ అనుకోదు. తన నిశ్చయం ఎట్లా ఉంటుంది అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో తప్పకుండా అనుకున్న సమయానికంటే ముందే ఎదురుగా మనమే గురుదేవులు లేపుతారు, పడుకునేవారు వారు. మనం ఆశయించినటువంటి పాదము చాలా సమర్థవంతమైన పాదం. అందుకని ఈ కాలంలో గురుదేవులు ఎలా లేపుకుంటావో ప్రభు నీ దయ అనుకుని నిజంగానే సత్సంకల్పంతో గనక మనం నిద్రపోవటం జరిగితే ఆ ప్రభువే మనల్ని లేపుతారు తప్పకుండా. అందుకని ఈ తెల్లవారుజామున సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది, దానికి కొంచెం అల్లడిచడి అనేటువంటిది ఉండదు. నిన్నటి కార్యక్రమంలో సాయంత్రం పుట్ట చూడండి, చాలా మనసు అన్నిట్లో పొర్లి 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 సంధ్యవేళ. అది కూడా మనకి సాధనకి మనం రెండో పూట ప్రార్థనా సమయమే. ఆలోచించండి అది ఎంత కంగారుగా ఉంటామో. ప్రొద్దు నుంచి ఫీడ్ చేస్తుంది మనస్సు, అది మరచనను మరపురారని గురువుల్ని మాట్లాడుకుంటూ ఉంటే ప్రపంచం ఉండా నన్ను నువ్వెక్కడ మర్చిపోతావే అని అదే మనకి రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్ రిపీట్ చేస్తాం. అందుకని మనలో ఉన్నటువంటి ఒక అవ్యక్తమూర్తి అనుకున్నాం చూడండి, నిన్న అవ్యక్త స్వరూపం. ఎందుకంటే వేదాంతంలో అవ్యక్తం నుంచే సృష్టి వచ్చింది అని, అవ్యక్తం నుంచే మహత్తు పుట్టింది, మహత్తు నుంచి అహంకారం పుట్టింది, అహంకారం నుంచి పంచతన్మాత్రలు పుట్టాయి. పంచతన్మాత్రలు అనుభవించడానికి పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వచ్చాయి. ఇక జ్ఞానేంద్రియాలు వచ్చి జీవుడు అన్నిట్లో పడిన తర్వాత ఏముంది? ప్రపంచమే. మహదో అహంకార అహంకార పంచతన్మాత్రాని, పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని, పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. అంటే మహత్, మహత్ అంటే ఒక లీల. మహత్ తాను పరమాత్మ తత్వాన్ని, కేవలం తాను పరమాత్మయే, పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించేంత వరకు ద్వైతం అనేటువంటిది మనిషిని, ఇది సత్యమా అది సత్యమా అని సుఖదుఖ మిశ్రితంగా ఈ ద్వైతం ఎప్పుడు మనని కొంచెం కంగారు పెడుతూనే ఉంటుంది. కానీ పరమాత్మానుభూతి ఎప్పుడు అద్వైతమే, ద్వైతం కాదు. అసలు ద్వైతంలో ఉన్నంతసేపు అది ఉంది ఇది ఉంది అనుకోవాల్సిందే. గుళ్ళో దేవుడు ఉన్నాడు, ప్రసాదం తినడానికి మనం ఉన్నాం, ఈ రెండు ఉండాలి. అయినా ప్రసాదం తినేవాళ్ళు మాత్రం ఎవరు చెప్పండి, చేసుకుంటూ వెళ్ళిపోతే మనం లేకపోతే. అందుకే రెండు అనే ద్వైతం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకని మనని మనం ప్రశాంతంగా చేసుకోవడానికి ఎవరి సహాయమో కాదు ఇక్కడ, గురువు అనుగ్రహం. ఎందుకంటే గురువు ఎప్పుడు భిన్నం కాదు, మీరు ఆలోచించు. దేవుడు మాదిరిగా కూడా కాదు, ఆయన అక్కడ ఉంటాడు నేను ఇక్కడ కూర్చుంటాను అనడానికి లేదు. గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు మనని స్ఫురణ లేపుతూనే ఉంటారు. ఇది నిద్రపోతున్నావా, నిద్రపోవడానికి కాలం లేదు, ఇది కాలం కాదు, లే మేలుకో, తెలివి తెచ్చుకో, ఎక్కడిదాకా వెళ్ళిపోవాలి, గమ్యం వరకు దూసుకుపో. మనని మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే చాలా ఉంది, మనం దేనికి ఉపయోగిస్తున్నాం అది అంటే, ఫ్లైట్ ఉంటే ఉపయోగిస్తాం, పెళ్ళుంటే ఉపయోగిస్తాం, ఒక కార్యక్రమం ఉంటే తెల్లార్జాం అనేది తెలియకుండా లేచి కూర్చుంటాడు ఈ మానవుడు. మరి తన్ను తాను గుర్తించడం కోసం, తనలోకి తాను ప్రయాణం చేయటం కోసం మనం ఎంత ఆవేదనగా ఉండాలో ఒక్కసారి ఆలోచించి, చాలా కష్టం ఉండవు, అంత తేలికేం కాదు. కానీ ఆ ధ్యానానికి అలవాటు పడినటువంటి వాడికి పడుకోబెట్టడం ఎవరి వల్ల కాదు. అది ఎంత కష్టమో అంత తేలిక కూడా. ఎందుకంటే నీళ్లు నువ్వు చక్కబెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఈ మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా తెల్లవారుజామున కార్యక్రమం ఎవరి నీళ్ళు చక్కబెడుతున్నాం? ఎవరి కొంపన్నా చక్కబెట్టడానికి లేస్తున్నాం మనం? లేదు, మన ఇల్లు మనం చక్కబెట్టుకుంటున్నాం. లేచి ఏం చేయమన్నారు? పనులు చేయమని లేదుగా గురువుగారు. ఏమన్నారు? చక్కగా స్నానాది సంధ్యలు చేసుకొని కూర్చోగలిగితే స్నానం చేసి కూర్చో. స్నానం చేయలేక ఒకవేళ సమయం లేకపోయినా ఆ సమయానికి మాత్రం నువ్వు దానికి తగినటువంటివి కాస్త మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని అయినా ఆ సమయానికి తప్పకుండా నువ్వు అనుష్ఠానానికి కూర్చోవాలి. ఒకే సమయం పెట్టుకోవాలి. అది కూడా ఒకరోజు నాలుగు, ఒకరోజు నాలుగున్నర, ఒకరోజు పావు తక్కువ ఐదు, ఒకరోజు మళ్ళీ నాలుగు, ఇలా భిన్న భిన్నంగా కాదు. నువ్వు ఒక టైం పెట్టుకో, ఆ టైంకి తప్పకుండా మనం మేల్కోవాలి. ఒక అనారోగ్యపడినటువంటి పేషెంట్ని హాస్పిటల్లో చేర్చిన తర్వాత డాక్టర్లు మనకేం చేస్తారు? ఒకే సమయానికి మనకి టెస్టులు చేస్తుంటారు చూడండి, మందులు కూడా ఒకే సమయానికి ఇస్తారు వాళ్ళు. మనం మామూలుగా మామూలు రోజుల్లో మనం వేసుకునేటప్పుడు గుర్తుకొచ్చినప్పుడు వేసుకుంటాం, ఇప్పుడు కాదులే తర్వాత కొంచెంసేపు ఆగి వేసుకుందాం. ఎప్పుడు వేసుకుంటామో మనకు తెలియదు. ఒకరోజు మూడున్నరకి వేసుకుంటాం, ఒకరోజు ఉండి ఉండి ఎనిమిదిన్నరకు కూడా వేసుకుంటాం. కానీ హాస్పిటల్లో డాక్టర్ అట్లా చేయడు. ఏం చేస్తాడు? ఒకటే టైంకి మందులు ఇస్తారు, ఒకటే టైంకి టెస్టులు చేస్తారు, ఒకటే టైంకి ఆహారం కూడా టైంకి వచ్చేస్తుంది. మనం కనీసం దాన్ని గుర్తించైనా మన అనుష్ఠానంలో మన శరీర ఆరోగ్యాన్ని గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఒకేలాంటి సాత్విక ఆహారాన్ని ఈరోజు ఒకే సమయాన్ని తీసుకుంటే మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. అయితే ఆహారంలో భిన్న భిన్న రుచులు తెచ్చుకుంటాము, లేకపోతే ఆచరణలో రకరకాలైన సమయాలు పెట్టుకుంటాం. ఇది ఎప్పుడు మనకి ఎప్పుడో అప్పుడు దెబ్బ కొడుతుంది, మనకి ఎప్పుడప్పుడు దెబ్బతీస్తుంది. అందుకని మనం ప్రతిదీ కూడా డిసిప్లిన్ అన్నారు. అందుకే ఇది ఒక సమయం పెట్టుకోవాలి, నిన్ను నీవు నీ ఇల్లు బాగు చేసుకోవడం కోసం. ఏ ఇల్లు బాగు చేసుకోవడం కోసం? నీలో ఉన్నటువంటి నిన్ను నువ్వు, జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసన హరణం కావాలి అంటే ఏది, నువ్వు బయటికి వెళితే నువ్వు సాధించలేవు, నీలోకి నువ్వు వెళితే నువ్వు సాధించగలవు. నీ గురించి నువ్వు ఆలోచించు, ముందర నువ్వెంతవరకు పరిశుద్ధంగా ఉండగలవు. అది ఏ మతంలో ఉన్నా ఎవరైనా ఒకటే. అందుకని అంతఃకరణ పరిశుద్ధత అవ్వాలి. అందుకని ఏమనుకున్నాం, మనసు బుద్ధి చిత్తము అహంకారము అంతరేంద్రియాలు కనిపించవబోయి, కానీ అవి లేకపోతే బాహ్యేంద్రియాలు పనిచేయలేవు. బాహ్యేంద్రియాలు పనిచేయలేవు. జ్ఞానేంద్రియాలు చాలా గొప్పగా ఉన్నాయి, అన్నీ కలిగిన దేహం చాలా బరువు ఉంది, కానీ ఇంత ఈ బండిని నడిపించాలంటే ఏది, మనసు ప్రేరణ చేయాలి, ప్రయత్నం చేయాలి, ఆచరించాలి. ఈ మూడిటితో ఇక్కడ దాకా వచ్చాం మనం. అందుకని మనసు ఏదైతే సంకల్పిస్తుందో అది మనస్సు అయింది, దాన్నే మనస్సు అన్నారు అక్కడ. ఎక్కడైతే సంకల్పం ఉద్భవిస్తుందో సంకల్పించేది మనస్సు. ఈ వచ్చినటువంటి సంకల్పాన్ని మన జన్మ జన్మల నుంచి వస్తున్న వాసనల ద్వారా ఏం చేస్తుందంటే దాన్ని కొంచెం ఊపుతుంది. అవునా కాదా, లేవాలా, ఓ ఇంకా ఇవాళ రెండో రోజే, తప్పకుండా తెల్లవారుజామున లేవాలి కదూ, మన జీవిత పర్యంతం మనం లేచేదే ఇది, తప్పకుండా లేచి తీరాలి. కానీ చిత్తం ఏం చేస్తుంది దాన్ని, అబ్బో అప్పుడే 3 అయిందా, 2:30 అయిందా అని మనల్ని ఊపుతుంది. ఏమాత్రం సందివ్వండి, ఇవాళ మనం వచ్చేవాళ్ళం కాదు ఇక్కడికి, కొంచెం సందివ్వండి, మనం మనమే చేసుకుంటున్నాం లోక, ఎవరో చేయట్లే. అందుకని ఇంకొకటి కూడా ఉంది, నేను చూసా పక్కన ఉన్నవాళ్ళు కూడా మనం ఈ కార్యక్రమానికి సహకరించాలి. మా సూర్ణం ఉంటుండేది పాపం, ఎక్కడో కార్యక్రమాలు చేసుకొస్తూ ఉంటే అమ్మా లేవాలి కదా తెల్లవారుజామున అంటే, పర్వాలేదమ్మా ఇప్పుడు 2 ఇంటికి వచ్చావు కదా, ఇవాళకి పర్వాలేదు, నేను వెళ్ళి పూజ చేసుకొస్తాలేండి, మిమ్మల్ని కూడా తలుచుకుంటా, మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటుండ్రు. అది మనకి ఏమవుతుంది తెలుసా, హితబోధ అయిపోతుంది అక్కడ, చాలా హితబోధ. కానీ ఆ తర్వాత మనసుగాడు ఏడుస్తాడు నిజంగా మన గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే జరిగిన సమయం తిరిగి రాదు, ఆలోచించాలి. మన కాలంలో మనకున్న ఏళ్ళకి ఎంత సమయం జరిగిపోయిందో, ఇంతకుముందు 1 నిమిషం జరిపి వెనక్కి తెచ్చుకుందామంటే నువ్వు గడియారం తిప్పుకున్నా కాలం ఆగదు. దానితో ముడిపడి ఉంది మన లైఫ్, మన జీవితం కాలానికి ముడిపడి ఉంది. పోయినటువంటి సమయం తిరిగి రాదు, ఉన్న సమయాన్నైనా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడే మహాత్ములు మనకి అక్కడ కుదేసి కూర్చోబెట్టారు, ఈ క్షణమే నీదనుకో, మరుక్షణము ఉందా, గ్యారంటీ ఉందా, ఎన్నెన్ని జరిగిపోతున్నాయి ప్రపంచంలో, వాళ్ళందరూ దాటిపోవాలనుకోలేదు. అనుకోకుండా భూకంపం వచ్చింది, అనుకోకుండా హార్ట్అటాక్ వచ్చింది, అనుకోకుండా ఇంకోటి ఏదో అయ్యింది, అన్నీ యాక్సిడెంటల్గా అనుకోకుండానే అయిపోతాయి. అందుకని మనము ఎప్పటికో అప్పుడు అది తప్పదు కాలంలో, కాబట్టి మనని మనం హెచ్చరిక చేసుకోవాలి. ఎవరో చెబితే అంటది అక్కడ, మనని మనం కనుక తీర్మానం చేసుకుంటే ఎవరు ఆపలేరు, మనకు వచ్చిన దృఢ సంకల్పాన్ని ఎవరు ఆపలేరు. అందుకని మనని మనమే తీర్చిదిద్దుకోవాలి. అందుకని దానికి కావాల్సింది ఏంటి, మనం పథ్యం అనేది ఆహార విహారాల్లో ప్రతి దానిలో నేను చెప్పుకున్నాం, మిత నిద్ర, మితాహారము, మిత భాష. ఒకరెవరో అడిగారు ఈ మూడిట్లో ఏది ముందు మొదలు పెట్టాలండి అని. ఒకరెవరో ప్రశ్నించారు నన్ను, మూడింటిని ఎక్కడ చూసినా మహాత్ములు చెప్తూనే ఉంటారు, మిత నిద్ర, మితాహారము, మిత భాషణ అని. అందుకని ఈ మూడిట్లో ఏది ముందు మొదలు పెట్టాలండి అని. ఏది ముందు మొదలు పెట్టాలి? ఏదో ఒకటి మొదలుపెట్టు. నువ్వు ఏదో ఒకటి ముందు మొదలు పెడితే తత్తిమావి నీ వెంటబడి వస్తాయి, రాకుండా ఉండవు. కానీ ఒకటి మొదలు పెట్టాలి, మొదలు పెడితే తప్పకుండా మనం అన్నిటినీ అధిగమించగలుగుతాం. ఎందుకంటే మాట తక్కువ చేస్తే నీ మనసు కూడా విశ్రాంతి చెందుతుంది. నేను చెప్పుకున్నాను చూడండి, మౌనం బాహ్య మౌనం కాదు, నీ అంతర్మౌనం కావాలి. బాహ్య మౌనం సుఖం లేదు, బయట మాట్లాడటం లేదు అన్నంత మాత్రం చేత ఎవరితో అన్నా కీర్తింపబడడం కోసం మనం చెప్పించుకోవాలేమో. ఆవిడ ఎక్కువ మాట్లాడరండి, చాలా తక్కువగా మాట్లాడతారండి, అసలు చాలా అండి అని. ఎందుకు? ఎవరో చెప్తే మనకేం దొరుకుతుంది? మనంతరం మనకి కలగాలి. మనం ఎప్పుడు మౌనాన్ని ధరించాలి. ఆ మౌనం బాహ్య మౌనం కాదు, మనస్సు మౌనంగా ఉంటే దానంతర అదే మాటలుండవు, చర్యలుండవు. అందుకని అటువంటి మౌన వ్యాఖ్య కావాలి. ఎవరైతే అటువంటి మౌనంలో ఉంటారో అప్పుడే ప్రకటిత పరబ్రహ్మతత్వం, దాని నుంచి ప్రకటితమవుతుంది పరబ్రహ్మతత్వం. బయట నుంచి వచ్చేది కాదు, నీ స్వరూపమే అది అయ్యింది. మనం నిన్న మూడు పొట్ల చెప్పుకున్నాం. మనం మూడు పొట్లు ఏంటి, ఎప్పుడు చెప్పుకునేది? అది ప్రకటితమయ్యేది పరబ్రహ్మతత్వం ఉండాలి, ప్రకటితమయ్యేది ప్రపంచతత్వం ఉండకూడదు. మనకి అశాంతికి లోను చేసేది ఏది? ప్రకటితమవుతోంది ప్రపంచ తత్వం. ప్రపంచంలో ఉన్నటువన్నీ మన ఈ వీధిలోకి పడేసేవే, వీధిలోకి లాగుతాయి మనని. కానీ పరబ్రహ్మ ఒకటే, నీలోకి నువ్వు ఏమండి, ఏ రోగం తగ్గాలన్నా లోపలికే మందు తీసుకుంటున్నావు, ఆలోచించండి. అయితే లోనకన్నా మందు తీసుకుంటున్నావు, లేకపోతే బయట దేహానికి కావాల్సింది పైనన్నా పూసుకుంటున్నావు. స్వామివారి బోధామృతంలో ఉంది, పైన పూసుకునే కొన్ని మందులైతే లోపలికి వేసుకునే కొన్ని మందులు దేహ అనారోగ్యాన్ని రక్షించడానికి. బయట పూసుకునేది నేను లోపలికి తీసుకుంటాను అంటే వీడు ఊరుకోడు, ఇది ఇంకోటి వికటిస్తుంది. అందుకని మనం లోపలికి తీసుకునేది ఏంటి? పరమాత్మ యొక్క బోధని నిరంతరము మనం ఆస్వాదం చేస్తూ ఉండాలి. మనం నిరంతరము వినికిడిలో బాహ్యమైనటువంటి మాటలు ఎంతవరకు వినాలి అవి కూడా తగ్గించుకోవాలి. కానీ చెవి కోసుకుంటారు. ఇది లౌకికమైనటువంటి లోకాభిరామాయణం మాట్లాడాలంటే సమయం చాలదు, సమయం చాలదు. కానీ అదంతా మనని డిస్టర్బ్ చేస్తుంది, మన మనస్సుని. విన్నంతసేపు ఏదో వింటున్నాం అనుకుంటున్నాం, కానీ అదంతా రికార్డ్ చేసి ఎప్పుడైతే మనం మౌనంగా మనలోకి మనం ప్రవేశమై కూర్చుంటామో నీ రీల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అక్కడ నీ రీలు సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ సినిమా మన వెనక నుంచే వస్తుంది, ముందుది కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ముందు చూస్తున్నప్పటికీ ఇప్పుడు సినిమాలు ఉన్నాయో లేవో తెలియదు, పూర్వం చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడంతా టీవీ సినిమాలు వచ్చాయి కదా. మనం వెనక్కి వెళ్ళి సినిమాకి వెళ్తే ఎదురుగుండా పెద్ద స్క్రీన్ మీద చూసేది దాని మీద వస్తుందా? మనం చూడకముందు ఒక తెల్ల తెర ఉంటుంది, తర్వాత సినిమా మొదలైన తర్వాత మనం అందులో లయించిపోతాం. సినిమా కథ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో అది కట్ అయింది, కట్ అయ్యేసరికి గోల గోలగా ఉంటుంది. మళ్ళా తర్వాత దేనికోసం ఆ గోలంతా? మళ్ళా కంటిన్యూషన్ కోసం. ఇదే ప్రపంచం అంటే. ఎక్కడి నుంచి వస్తుంది ప్రపంచం? నా వెనక నుంచి ప్రొజెక్టర్ ద్వారా ఇది చూడగానే అయితే గుర్తుకొచ్చింది. దానికి కూడా చూసారు పైన ఉంది, పైన ఉంటుంది అమ్మవారు, ఇది మాయ అనే అమ్మవారు పైన ఎక్కడో ఉంటుంది, మన కింద దిగమన్నా దిగదు. అందుకే అది గుర్తించి మనం దానికన్నా అది పైన మాత్రమే ఉంది, మనం అనంతమంది గుర్తిస్తే దానికంటే బోల్డ్ రెట్లు పెద్దవాళ్ళు మాత్రం. అందుకని అది పైనుంచి మన పైనుంచే వెళుతుంది అక్కడ. ఇది సినిమా అనేటువంటిది. అలాగే ఈ సినిమా అనేటువంటిది మహాత్ములు ఏం చెప్తున్నారు, నీలోంచే వస్తుంది, నువ్వు పత్యం చేయాలి. ఏది ముందర మనం మనని మనం శాసించుకోవాలి. మనకి మనం పత్యం చేస్తే ఆరోగ్యము బాగుంటుంది, మనసు కూడా ఏకాగ్రత చెందుతుంది. ఈ రీల్ అనేటువంటిది మనసు ఫీడ్ చేసినటువంటిదే తిరిగి నీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది కూర్చుంటే. కాబట్టి అక్కడ నీ పరమాత్మను నువ్వు విశ్వసించేటువంటి సమయంలో మనం నేను చెప్పుకున్నది సత్వ రజస్తమో గుణములు. చిత్తం ఏం చేస్తుందంటే ఊపుతూ ఉంటుంది, అవునా కాదా అవునా కాదా, వెళ్దామా వద్దా, చెయ్యాలా వద్దా అని దాన్ని ఊపుతూ ఉంటుంది. అలా చిత్తం ఏంటంటే చిత్తు చేసేది. అందుకనే యోగాకి వెళ్ళినప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధక అంటారు. యోగం అంటే ఏంటి, చిత్తవృత్తి నిరోధం చేసేది. యోగం అంటే ఏంటి, ఇంజ్ అనే ధాతువు నుంచి వచ్చింది, అంటే కలయిక. ఇంజ్ అనే ధాతువు అది కదలి, ఇది కలపడం. దేంతో కలపడం, నీదైనటువంటి పరమాత్మతో నిన్ను ఏకీకృతం చేసేటువంటిది యోగం అంటే అది. యోగం పట్టిందిరా వాడికి అంటే అటువంటి యోగం, ఇది భగవదానుభూతిని పొందేటువంటి యోగానికి రావాలి మనం. అటువంటి అప్పుడు చిత్తవృత్తిని నిరోధిస్తుంది అది. అది అది ఊపదం అని వచ్చిన సంకల్పాన్ని ఇది ఆచరించడానికి అది ఊపదు. అందుకని అటువంటి యోగానికి సహకరించేవేవి మనకి మర్చిపోవద్దు. సత్వరజస్తమ గుణములు మన వెంటబడి వస్తూ ఉంటాయి. సత్వగుణం ఎప్పుడు మంచిది సూచిస్తూ ఉంటుంది, రజోగుణం ఎప్పుడు ఇది అదిరిస్తూ ఉంటుంది. నీలో మనలో దాగి ఉన్నటువంటి స్వభావాన్ని ఏం చేస్తుంది, మనలో ఉన్న స్వభావాన్ని బయటికి గుర్తింపజేస్తూ ఉంటుంది రజోగుణం అనేటువంటిది. తమోగుణం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే చేయాలే, చెయ్యొచ్చులే, ఇవాళ వద్దులే, రేపు మంచి రోజు కదా, రేపటి నుంచి మొదలు పెడదాం. చూడండి, ఏదైనా ఒక మంచి కార్యం మొదలు పెట్టాలంటే ముఖ్యంగా తెల్లవారుజామునప్పుడు చేయాలంటే ఇవాళ ఏంటి తదియా, ఎల్లుండి పంచమి ఉంది కదా మంచి రోజు, దీనికి మంచి రోజు కావాలి. మనం ఇష్టం వచ్చినట్టు తినడానికి మంచి రోజు అక్కర్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడానికి మంచి రోజు అక్కర్లేదు. మన మనసే మనని చాలా దెబ్బతీస్తోంది. అందుకని భగవంతుడు కోరింది బాహ్యమైనటువంటి పూలు పళ్ళు కాదు, ఆయన కోరింది మన మనసునే కావాలి. నీ మనస్సు ఏకాగ్రత చేస్తే నేను అందుతాను నీకు. అందుకని ఈ సత్వరజస్తమ గుణాల్లో ఒక చిన్న కథని మనకి తెలియజేశారు. ఒక ఆయన ప్రయాణికుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నట్టు, ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే దారిలో అంటే తన ఇంటికి తను వెళ్తున్నాడు, అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక ముగ్గురు దొంగలు వెంటబడ్డారట. ముగ్గురు దొంగలు వెంటబడితే ఒరే ఒరే మంచి బలంగా దొరికాడు మనకి, ఇంకెందుకు వాడు పనేదో చూడండి ఇంకా అని చెప్పి ఈ ముగ్గురులో ఒకడు ఏది తల తీసేద్దాం కోసేద్దాం వీణి లేకుండా చేద్దాం అని అంటున్నట్టు ఒకడు. అంటూ ఉంటే రెండోవాడు అన్నట్ట, ఒరే కంగారు పడకరా, ఎందుకురా అంత కంగారు పడతావు, వద్దొద్దు ఉండండి, ఉండు మెల్లగా చేద్దాం, అంత కంగారు పడాల్సిన అవసరంలా, మనకి చిక్కాడు కదా, చిక్కిన తర్వాత మన ఇష్టం, మనం మెల్లగా చేసుకోవచ్చు, కంగారు పడకు అన్నాడట. ఆరు ఇద్దరూ అయిన తర్వాత మూడోవాడు అన్నట, మీకెందుకు మీరు అలా ఉండండి, నేను చూసుకుంటాను అన్నాడట. అని వాడు మూడోవాడు తీసుకువెళ్ళాట. తీసుకువెళ్ళి అబ్బాయి వాళ్ళు అలాగే అంటారు కానీ నీ ఇల్లు వాకిలు ఎక్కడో చెప్పు, నిన్ను తీసుకెళ్తాను అన్నట్టు. తీసుకెళ్ళి ఊరి దాకా తీసుకెళ్ళిన తర్వాత నీ అడ్రస్ ఏంటి, నీ ఇల్లు ఏంటి అన్నీ కనుక్కుని వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళిరాని. పాప ఇంత సహాయం చేశాడు కదా అని ఏది ఈ మంచివాడిని ఈ బాటసారి రావయ్యా నువ్వు కూడా నాతో పాడురా, నేను ఇక్కడ వరకే రావచ్చు కానీ దీన్ని మించి నేను రాకూడదు అన్నట్టు. అవే మన మూడు గుణాలు. ఏది తీసేయి ఉంచొద్దు అన్నవాడు రజోగుణం. ఎంతవరకు మాట్లాడతాడో తన తన తాహతి ఎంతవరకు అనేది చూసుకోడు. రజోగుణం ప్రధానంగా ఉంటే రజోగుణం ఏం చేస్తుందంటే వాడిని సర్వనాశనం చేసేంతవరకు వదిలిపెట్టదు. అలాగా ఆ రెండోవాడు అన్నవాడు తమోగుణం. తమోగుణం ఏంటంటే ఉండరా నేను చూసుకుంటాను, మనం ఎందుకంత తొందరపడకు అని నిదానంగా ఆ తమోగుణం యొక్క ప్రధానం ఏంటంటే చెయ్యొచ్చులే, చూడొచ్చులే, కావచ్చులే అన్నట్టుగా ఉంటుంది. ఈ మూడోవాడు అన్నవాడే సాత్వికుడు. ఆ సత్వగుణం తప్పకుండా. అందుకని వివేకానంద మహారాజు కూడా చెప్పేటువంటి స్పీచెస్లో సత్వగుణం ప్రధానంగా ఉండి అవి రెండు శాంతం ఏమీ పోనవసరం లేదు, అవి కూడా మనతో పాటుగా ఉండాలి అంటారు వారు. అంటే రజోగుణంలో ఒక ప్రధానం ఏముందంటే పట్టుదల ఉంది అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడికే వచ్చి తప్పకుండా రావాలి అనుకోవడానికి సత్వగుణం ఒకటే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని నిద్రపోకూడదు, చెప్పేటువంటి విషయాన్ని బాగా ఆలకించాలి, దానికి ఒక పట్టుదల ఉంటే కానీ మనం చేయలేమది. ఎందుకంటే ధ్యానమే మనలోకి మనం ప్రయాణం చేయమన్నారు కదా. ధ్యానమేని కళ్ళు మూసుకొని కూర్చుంటే అది ఇంకెక్కడికి వెళ్తుంది? ధ్యానం నుంచి నిద్రావస్థకు తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి అలవాటు పడ్డాం, దీనికి ఇంకా అలవాటు పడలే. నేను నిన్న చెప్పా, ఏది తగినటువంటి నిద్ర కూడా కలిగి ఉండాలి. ధ్యానం చేసుకునేటువంటి సమయంలో దీక్షలు ఇచ్చినప్పుడు అన్ని పనులతో పాటు దీక్ష ఇవ్వగానే మీరు 41 రోజు కనీసం ముందర చేసి చూపించండి నాకు అని అనగానే పెళ్ళి వస్తే వెళ్ళొచ్చా, ఏదైనా ఎవరైనా పిలిస్తే వెళ్ళొచ్చా అని వాళ్ళు ముందర ఇవి మొదలు పెడతారు. వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఎవరన్నారు? కానీ నిన్ను నువ్వు సేవ్ చేసుకోవాలి అక్కడ. నీ సమయాన్ని నువ్వు చెయ్యగలవా, అమలు పరచగలవా? ఖాళీగా ఉంటావు అనుకోండి తప్పకుండా. సోమవారం వర్క్కి వెళ్ళేటువంటి వాడు చాలా ఫ్రెష్గా వెళ్తుంటాడు. ఏమండి, శుక్రవారం వచ్చేసరికి ఎలా ఉంటుంది వర్క్ది? బా, ఇంకా ఇవాళ ఒక్కరోజు ఉందా శనివారం రావడానికి, అంటే సెలవు దినం కోసం చూస్తుంటాడు. అలాగా మనం కూడా అది మన జీవితంలో భాగం అయిపోవాలే తప్ప ఇలా స్పెషల్ రోజులు అనేవి దీనికి ఉండకూడదు. స్పెషల్ రోజులు అనేవి ప్రపంచానికి ఉపయోగపడడానికి ఉండాలి. ప్రపంచం కోసం తక్కువ ఉపయోగించుకోవాలి, పరమాత్మ కోసం తప్పకుండా చేసేటువంటిది ఏది అంటే తెల్లవారుజామున మనది సమయం మన చేతలతో మన చేతుల్లో. అందుకని మనలోంచి ఏది మనం చేసేటువంటి ఉపాసనా కార్యక్రమం ఇదేంటంటే ఉపాసనం. దీని ఏమంటారు అంటే ధ్యాన అనుష్ఠానాన్ని నీ గురువుల ద్వారా నువ్వు తీసుకున్నటువంటి ఏ ధ్యాన అనుష్ఠాన మంత్రం అయితే ఉన్నదో దానిని ఉపాసన చేయాలంటే, ఉప అంటే సమీపంలో, ఆసనం అంటే ఆసనం కలిగి ఉండడం, అంటే నా ప్రభువు యొక్క ఏది మనకి ప్రసాదించినటువంటి లక్ష్యార్థము అనేటువంటి మహామంత్రము. ఆ మూర్తికి మంత్రానికి తేడా ఉండదు, ఏ మంత్రం అయితే ఉందో ఆ మంత్రం యొక్క స్వరూపమే మూర్తి. ఒక శివ అనుకున్నాం అనుకోండి, ఓం నమ శివాయ అనుకున్నాం అంటే ఓం నమ శివాయ అని ఎప్పుడైతే మనలోంచి ఆ ప్రభు మూర్తి ఆ స్వామి యొక్క మహామంత్రాన్ని అనుష్ఠానం చేసుకున్నామో అక్కడ మనకెవరు కనిపిస్తున్నారు? శివుడే కనిపిస్తాడు. తేలిగ్గా గుర్తించేవాడు మళ్ళీ మాట్లాడితే ఒక లింగాకారం నాకు అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు శనిగిలు పట్టుకుంటే శివుడే, శివుడి కోసం ఎక్కడో వెతుక్కోకర్లా, వంటింట్లో శనిగిలు పట్టుకుంటే శివుడు కనిపించేవాడు. పూర్వం కాబట్టి అన్నీ అలా ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు మనకి అడుగడుగున గుడి ఉంది అనుకోవట్లే, అడుగడుగున మనకి అవసరం లేనివన్నీ ఇంకా మాయల్లో పడేసేవన్నీ వచ్చి ముందుకు వచ్చి. అందుకని ఆయన శివ లింగమూర్తి అంటే అది మూర్తి అంటే మూర్తి కాదు, మూర్తి లేదా అంటే ఉంది, మూర్తిలో ఉన్న అమూర్తియత్వము అన్నారు దాన్ని, దాన్నే దక్షిణామూర్తి. ఇది మూర్తిలో దక్షిణ అమూర్తయే నమః, దక్షిణ అని విడగొట్టి మూర్తి కాదు, దక్షిణ అమూర్తయే నమః అంటే దక్షిణంగా ఉన్నటువంటి అమూర్తి. అంటే ఏంటి, ఆ శివుడు తపస్సు చేసుకుంటూ తన యొక్క దివ్య ఏది ఆ దర్శనాన్ని మనకి ప్రసాదిస్తున్నాడు. మనందరిలో కూడా ఈ మూర్తిలోంచి నువ్వు అమూర్తిత్వానికి వెళితేనే నిద్రపోతున్నావు, నిన్ను నువ్వు మర్చిపోతేనే నువ్వు నిద్రకెళ్తున్నావు. రాత్రి నీకు నిద్ర పట్టిందంటే నువ్వు గుర్తున్నావు నీకు. చూడండి, ఎవరైనా ఎవరైనా సరే చూడండి, దానికి పడుకునే అవసరంలా, కూర్చున్నా కూడా నిద్ర వస్తున్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపోతావు. మనని మనం మర్చిపోతాం అక్కడ. మనకి మనం గుర్తుండనప్పుడే మనం అక్కడ ఏమవుతుంది అయితే నిద్ర అవుతుంది, లేకపోతే నీ ప్రభువు యందు నువ్వు నిలిచిపోతావు. ఇక్కడ ఎక్కడున్నాం మనం? ఉపాసనలో ఉన్నాం. ఉపాసన అంటే నీ మంత్ర అనుష్ఠానమూర్తి. దానికి మనకి మహాత్ములు ముఖ్యంగా మనకి ముందుగా సూచించినటువంటి మంత్రం ఏంటి, మంత్రానికి మూలమేంటి? ఎక్కడి నుంచి అన్నారు? నాలుగు నుంచి అనమన్నారా? గొంతు నుంచి అనమన్నారా? హృదయం నుంచి అనమన్నారా? చాలదు, నాభి నుంచి అనమన్నారు. నాభి నుంచి తీసుకొని మనం ఇది ఓంకారాన్ని, నిన్ను నువ్వు నీ స్వరూపం ఇది మర్చిపోకండి, బాహ్యమైనటువంటి కాదు, నువ్వు అక్కడి నుంచే వచ్చావు, అందులోనే ప్రకాశిస్తున్నాం. మళ్ళా మనం ఎక్కడికి పోతాం? ఎక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే చేరుకుంటుంది. అందుకని ఆ ఇది ఆ ఓంకారం అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. అందుకనే నిశ్శబ్దంలో ఉన్న శబ్దము ఓంకారం, ఇంకేదో వినిపించదు మనకి. నిశ్శబ్దంలో ఉన్న శబ్దాన్ని మనం ఒకసారి ఇలాంటి, అందుకని అది తెల్లవారుజాము సమయంలోనే మనకి లభిస్తుంది బాగా. మామూలుగా మీ మీ దేశాల్లో తెల్లారి మధ్యాహ్నం 1 గంట అయినా ఇళ్లలో ఎవరో ఉండరు. ఏముంది అక్కడ? శబ్దమే లేదు నువ్వు ధ్యానం చేసుకోవడానికి. కానీ మనకి సమయాన్ని బట్టి మనసు లేచి కూర్చుంటుంది అక్కడ. సమయాన్ని బట్టి సూర్యోదయం అయిన తర్వాత ఇక మెల్లగా ఈ మనసుకి చాలా చాలా కదలికలు వస్తాయి. మనిషి కదలకపోయినా మనసు కదులుస్తుంది అక్కడ, అది పనులు చూపిస్తుంది అక్కడ. మీ అందరికీ వర్క్లు ఉన్నాయి, మాకు వర్క్ లేదు కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా. తెల్లారిన తర్వాత ఏంటి, ఇండియాలో లేచి ఉంటారు, అక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుంది, అయితే వచ్చినటువంటి ఇది ఈమెయిల్కి వాళ్ళకి సమాధానం ఇవ్వడం, ఏదో మీరే కాదు ప్రపంచం అన్నీ వదులుకున్నా ఏం లేదనుకున్నాం, మాలాంటి వాళ్ళకు కూడా ప్రపంచం కదుపుతూనే ఉంటుంది. అందుకని మనకి మిగిలింది ఏదంటే మహాత్ములు ఏది చెప్పారో అది మనది అంతే. ఎన్ని చేసినా నువ్వంటూ బాగుంటేనే చేయగలవు, కానీ నువ్వు లేకపోతే ప్రపంచం నీకు లేదు. అందుకని మన అనుష్ఠానంలో ఓంకారాన్ని మనం ఇక్కడ నాభి నుంచి మనకి నువ్వు ఓంకారాన్ని తీసుకోమన్నారు. ఎందుకంటే అక్కడ చిత్తు కూడా నిన్నేం చేయలేదు. ఇది చిత్తం అనేటువంటిది కూడా నువ్వు, ఎందుకంటే నీలోకి నువ్వు ఏమవుతుంది, అహంకారం తీసుకువెళ్ళి ఏమవుతుంది, బుద్ధిలోకి వెళ్తుంది, బుద్ధి తీసుకువెళ్ళి చిత్తంలో పెడుతుంది, చిత్తం మనసులో పెడుతుంది, మనసు ఏం చేస్తుంది, ఇక నువ్వు దాని యందు పట్టుదలగా నిలబడి నువ్వు సాధన చేసుకున్నప్పుడు ఆ ఓంకారంలోనే నువ్వు నిలిచిపోతావు. ఆ ఓంకారము అందుకని బయట నుంచి వచ్చేది మాత్రమే కాదు, నీలోంచి వచ్చేది, మనలోంచి వచ్చేది. అందుకని ఓంకారాన్ని నాభి నుంచి తీసుకుని ఒకే ఆసనం వేసుకోవాలి అన్నారు, ఆసన శుద్ధి కలిగి ఉండాలి అన్నారు. అందుకని చిన్నప్పటి నుంచి మనకి నేర్పించారు మన పెద్దలు ఒకే ఆసనం మీద కూర్చోవటం అనేది. మనం చిన్నప్పుడు మనకి మన కింద కూర్చునే రాసేటువంటి వాళ్ళం, చిన్నప్పుడే అలవాటు అయిపోయేది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి బల్లలు వస్తున్నాయి స్కూల్లో కూడా, పిల్లలకి బల్లలే అని విన్నాను. అది బల్లలు, బల్లల మీద కూర్చోవడం వచ్చేసరికి కింద కూర్చోవటం అనేటువంటిది అభ్యాసము పోగొట్టుకుంటున్నాము. అందుకని కనీసం ఇంట్లో మనం పెద్దలమన్నా కింద కూర్చుని మన పిల్లల్ని కూడా మనతో పాటు కూర్చోపెట్టుకుంటే వారి సమయం ఎంత ప్రకాశిస్తుందండి. అందుకని మనకి మంచిది, మన పిల్లలకి కూడా మంచిదే. ఎందుకంటే ఆసన శుద్ధి అన్నారు ముందర, మనస్సు నిలబడాలి అన్నప్పుడు ఆసన శుద్ధి కలిగి ఉండాలి. కొంత వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆసనం కోసం ప్రయత్నం చేస్తున్నంటే ఈ దేహం నిలబడదు, లేనిపోయింది. మన మాట వినది దేహం, ఏం చేస్తుంది, వెనక నుంచి నొప్పులు తీసుకొస్తుంది, లేనిపోయింది. ఆ తర్వాత ఇంకా కొంచెం ముదురుతుంది అది. అందుకని వయసును బట్టి కూడా మనం కాలాన్ని బట్టి కూడా మనం చేసుకెళ్ళాలి. అంత వయసు వచ్చిన తర్వాత ఏమంటారంటే, ఆసనతో సంబంధం నువ్వు ఎలా కూర్చోగలిగితే అలా కూర్చో, అదే నీకు ఆసన. నువ్వు కూర్చోగలిగి చేసి చెయ్యగలిగి ఉన్నప్పుడు పడుకుని చేయకు, అది సోమర్థనం అవుతుంది. నువ్వు కింద కూర్చొని చేయగలిగి ఉండి నువ్వు పైన కూర్చొని చేయడానికి ప్రయత్నం చేయకు, అది సోమర్థనం అవుతుంది. ఒకటి చెయ్యగలిగి ఉండి మనం చేయకుండా ఉంటే అది సోమర్థనం అవుతుంది. అక్కడ కూడా ఇక్కడ కూడా అహంకారం మమకారాలు మనకు అడ్డుపడుతూ ఉంటాయి. నా పనైతే నాకు సంబంధించింది, ఎంత ఓపిక వచ్చైనా ఓపిక తెచ్చుకునైనా చేస్తాం. అదే ఇంకొకరికి మనం సహాయపడాలంటే మనం కూర్చుంటే వాళ్ళే తెస్తారులే అనుకుంటా, ఇది కూడా సోమర్థనమే. చాలామంది కొంతమంది డాక్టర్లు చూడండి, చూస్తాము వాళ్ళు కూర్చుని ఉండరు, వాళ్ళు మనతో పాటుగా కలిసిపోయి మనమేమో వాళ్ళని ఒక లెవెల్లో చూస్తాం, డాక్టర్లు కదా అని. కానీ వాళ్ళు మాత్రం కూర్చోరు, వాళ్ళు ప్రతిదానికి వాళ్ళే లేచి వెళ్ళి అన్నీ చేసుకొస్తుంటారు. నేను కొంతమందిని చూసాను. మనం ప్రతిదానిలో మన ప్రార్థన బట్టి మంచినే చూచుటకు, మీరు అండర్లైన్ చేసుకోండి, మంచినే చేయుటకు, మంచినే ఆలోచించుటకు, తర్వాత ఏమన్నారు, తగిన సద్బుద్ధిని మాకు దయచే. బుద్ధి ఎలా అక్కడ సద్బుద్ధి అయిపోయింది, ఆ మంచి నేర్చుకోవడానికి దానికి తగినటువంటి సద్బుద్ధిని మాకు దయచేయము. సద్బుద్ధి కావాలి మనకి. ఏది బుద్ధి కనిపించట్లా, అటువంటి స్వభావం మనదై ఉండాలి అంతే. అక్కడ ఎవరికైతే అటువంటి గుణం ఉంటుందో వాళ్ళు సద్బుద్ధి కలిగినటువంటి వాడు. బుద్ధివరేణ్యం వరిష్టం అంటాం కదా, ఎవరిని, ఆంజనేయ స్వామి వారిని. బుద్ధివంతుల్లోకి వెళ్ళే శ్రేష్ఠుడు ఆంజనేయ స్వామి. ఏమండి, ఆయన గురించి మనం ఒకసారి తలుచుకున్నా చాలు మనకి సాధన ఎంత చూపిస్తాడో. ఆయన ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఆయన ఏమైనా చేయగలరు. రాముని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది, కానీ దేనికి స్వతంత్రించాల, రాముని కార్యానికి ఒకటికే స్వతంత్రించాడు ఆయన. ఆయన జీవితంలో మనం చూస్తే ప్రతి కదలిక రామునిదే అయి ఉన్నది, మనం ఎవరిది అయి ఉన్నది, పాంచభౌతిక శరీరాన్ని అయి ఉన్నది. మనం ఏం చేస్తున్నాం, పాంచభౌతిక శరీరం గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఆంజనేయ స్వామి ఎవరి గురించి చేశారు, తనకి శక్తినిచ్చిన ఆ పవర్ రాముని గురించి ప్రయత్నం చేశారు. నిజమైనటువంటి భక్తుడు సాధకుడు దేని గురించి ప్రయత్నం చేస్తాడు, తన గురువులు ఏం చెప్పారో గురుదేవులు చెప్పింది తూచా తప్పకుండా ఆచరించాలి. ప్రయత్నం ఉంటే ఫలితం అదే వస్తుంది, ప్రయత్నం ఉండాలి. ప్రయత్నంలోనే మనకి చాలా తృప్తి ఆనందం ఉంది. నువ్వు అనుకున్నది నువ్వే చేయగలుగుతావు, కానీ తృప్తి నీకే మిగులుతోంది. అందుకని ఇక్కడ ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం చేసి తీరాలి. అందుకని మన మనస్సుని మెల్లగా మనలోకి తీసుకువెళ్ళి నాభి నుంచి ప్రణవాన్ని పూరించి కొంతసేపు మహాత్ములు మనకి తెలియజేశారు ఏమంటే, ప్రణవం అనేటువంటి దాన్ని నువ్వు కొంచెంసేపు ఉచ్చరించాలి. బయట ఎవరూ లేరు, హాయిగా బయటికి దీర్ఘంగా ప్రణవాన్ని దాన్ని తీసుకొచ్చేయమన్నారు. ఇప్పుడు కాలంలో ప్రాణాయామం అన్నారు. ప్రాణాయామం ఎప్పుడు చేయాలన్నారు, మధ్యాహ్నం 12 చేయమన్నారా, ఎప్పుడు చేయమన్నారు, పొద్దుటి లేవగానే తెల్లవారుజామున వీలైనంత పెందల కడనే, మళ్ళీ తెల్లవారుజామున 2 చేయమల్లా, 4 దగ్గర నుంచి తర్వాత సమయంలోనే ప్రాణాయామం చేయమన్నారు. చేసి ప్రశాంతాన్ని బయట మాత్రమే కాదు నీలో కూడా ఉన్న ప్రశాంతతని నువ్వు అనుభవించాలి. ఇది ఓంకారాన్ని ఉచ్చరించడమే కాకుండా ఆ ప్రశాంతతని నీలో నువ్వు అనుభవించాలి. అలా అనుభవించినప్పుడు నీ మంత్రానుష్ఠానం సజావుగా చక్కగా గమ్యస్థానాన్ని చేరుతుంది. అందుకని ఇక్కడ ఎవరి స్ఫురణ కావాలి మనకి, మోనోవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, ప్రకటిత పరబ్రహ్మతత్వం. నాకు ఒక్కోసారి చిన్న అనుభవం చెప్తారు, స్వామివారి దగ్గర గురుదేవుల దగ్గర ఉంటూ ఉన్న సమయంలో స్వామివారు ఒక్కసారి వారి దృష్టిలో వారు ఉంటారు కదా, అప్పుడు మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది, శబ్దం చేయటం భయం వేసేది. అది మనంతర మనం అలాగ ఉన్నప్పుడు మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఉంటే మౌనవ్యాక ప్రకటిత భవభీతి తత్వం అనుకునేదాన్ని. భవభీతి తత్వం అంటే అంత భయం వేస్తుండేదన్నమాట. మరి మహాత్ముల దగ్గర మనకి ఎంత ప్రేమ ఉంటుందో మనని దారిలో పెట్టడం కోసం అంత కాఠిన్యాన్ని కూడా వహిస్తారమ్మా మహాత్ములు. అంత ఎందుకు మనకి మనలో వచ్చిన అలజడని దాన్ని రహితం చేయటం కోసం వారి యొక్క కృషి అది. వారి అవతారం అంతా కూడా మన కోసమే. దాన్నైనా మనం గుర్తుపెట్టుకుంటే కనీసం తప్పకుండా మనం ఆచరిస్తాం. అందుకే నీలో ఉన్న పరమాత్మని నువ్వు దరి చేరడానికి, నువ్వు గుర్తించడానికే మనకి ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. మనది కానటువంటి దాన్ని మాత్రము గబగబా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాం. మనదైనటువంటి దాన్ని మాత్రం మనం పట్టుకోవడానికి సమయం పడుతుంది. దానికే దక్షిణామూర్తి దేవులు కూడా ఎస్యైవ స్ఫురణం సదాత్మకమ సత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి యో బోధయత్యాశ్రితాన్ ఎస్ సాక్షాత్ కురు భవేన్న పునరావృత్తిర్భవాంబో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తి. ఎస్య యవని యొక్క ఎస్యైవ ఎవరిదైనది స్ఫురణం. ఈ స్ఫురణ ఎవరిది? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతి. ఏది ఎవరి చైతన్య ప్రకాశం చేత ఏది అది స్ఫురణం. సదాత్మకం అంటే అది బయట నుంచి వచ్చేటువంటిది కాదు, నిజస్వరూపమైన సత్త, మనలో ఉన్న నిజమైనటువంటి సత్త. అటువంటి సదాత్మక ఏది అసత్కల్పార్థకం భాసతే. అసత్తు ఇది ప్రపంచం చేత ఏది ఈ ప్రపంచంలో కనిపించేటువంటి అసత్యమైనటువంటి ప్రపంచం అంతా కూడా సత్యంలాగానే కనిపిస్తుంది మనకి. ఆలోచించండి, అసత్యానికి ఆధారమేది? అసత్యం అనే జగత్తుకి ఆధారమేది? సద్వస్తువే. కరెంటు నుంచే పుడుతున్నాయి లైట్లు. ఫ్యాక్టరీలో ఈ బల్బులన్నీ తయారవడానికి ఏది కారణం? కరెంటే కారణం. కరెంటు చేత యంత్రమాడి యంత్రంతో విధమైనటువంటి రకరకాలైన వస్తువులు వస్తున్నాయి. వచ్చి మళ్ళా అది బాగుందో లేదో చూడాలంటే దేని వలన చూడాలి? సత్యం వల్లనే చూడాలి. కరెంటే మళ్ళా అది ఉన్నదా పోయిందా చెప్తుంది. ఇదంతా అసత్యమే. మనం ఉన్నది అసత్యమైన ప్రపంచమే. అసలు ఈ దేహం కూడా అసత్యమే, మారిపోతూ వస్తోంది. కానీ ఏది ఆధారం చేత ఇప్పుడు నడుస్తోంది? అసత్యం చేత నడవలేదుగా. అసత్యం చేతే కనుక అసత్తు నడవాలంటే ఆ పోయిందన్నటువంటి ఆ దేహం కూడా నడవాలి. ఏది ఈ లోపల నుంచి ఉన్నటువంటి సత్త ప్రాణం తప్పుకున్న తర్వాత పడుకోబెట్టి లేదు లేదు పోయిందంటున్నామే, అది నడవాలిగా. దానికి ఇంద్రియాలన్నీ ఉన్నాయిగా. కళ్ళు కనిపిస్తున్నాయి, చెవులు కనిపిస్తున్నాయి, చేతులు కనిపిస్తున్నాయి, కాళ్ళు కూడా బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి కదా. మన నడకలేదేంటి? అది మనలాగా ఏం చేయలేకపోతుందేంటి? మనం అనుకున్నట్టుగా ఇంతకు ముందు చూసినట్టుగా మనం చూడలేకపోతున్నామేంటి? దాంట్లో ఏది లేకుండా పోయింది, ప్రాణరూపంలో పోయింది. ఇలానే ఒక చోట చెప్తుంటే వెంకటగిరిలో అందులోంచి చైతన్యం తప్పుకుంది కాబట్టి అది పనికి రాకుండా పోయింది. మరి ఆత్మ సర్వవ్యాపకం అన్నా కదా, ఇప్పుడు ఏం లేకుండా పోవడానికి అందులో ఆత్మ లేదా? మీకు అర్థమవుతుందా? పోయింది పోయింది అన్నాం, ఆత్మ లేకుండా పోయిందా? ఆత్మ సర్వవ్యాపకత్వానికి ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి లేదు అని అనిపిస్తున్నాం కదా. లేదు, ఆత్మ దేహంలో ప్రాణరూపంలో ప్రకాశించింది. చైతన్యంలో ప్రకాశించినంతసేపు దానిలో ప్రాణం ఆడింది, దాన్ని దాచుకున్నాం. ఏం పని చేయకపోయినా ప్రాణం ఉంది అంటే హాస్పిటల్లో ఇంకా ఉంచుతూనే ఉంచారు, ఆఖరి వెంటిలేటర్ మీదైనా పెట్టి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే దాంట్లోంచి ప్రాణరూపంలో ఉన్నటువంటి సత్తా పోయిందో తీసుకెళ్ళిపోయినకి లాభం లేదని వాళ్ళు బయటికి పంపించేస్తారు. మరి అన్నీ ఉన్నాయి కదా, ఉపయోగపడాలి కదా. అసత్యము దానంతట అది ప్రకాశించలేదు. అసత్యానికి కూడా ఆధారం సత్తాయే. ఆ సత్యం అందరిలో ప్రకాశిస్తూ ఏం చేస్తుందంటే, ప్రకాశించడం చేత మన కదలికలతో. అందుకని ఏమవుతుంది, ఇది కూడా సత్యమే, ప్రపంచం కూడా సత్యమే. మనం ఆలోచించడానికి అక్కడ అసత్కల్పార్థకం భాసతే, అంటే ఈ దానివల్లనే అసత్యమైన జగత్తు సత్యంలాగా కనిపిస్తుంది. మాయ దైవీహేష గుణమయ్యి మమ మాయ అన్నాడు కదా, అన్నాడా లేదా? గీతాచార్యుడు ఏమన్నాడు, ఈ మాయ అంతా కూడా నా వలనే వచ్చింది, నా వలనే ప్రకాశిస్తోంది. ఈ మాయనికి స్వాధీనం అవ్వాలంటే నువ్వు నన్నే ఆశ్రయించాలి, క్షుణ్ణంగా తెలియజేశాడు అక్కడ. నీ వల్ల కాదు అది, నీ వల్ల కాదు అది, నా వల్లే అవుతుంది. దానికి కూడా గురుదేవులు ఏం చెప్పారు, ఒక అడవిలోకి బాగా జంతువులు ఉన్నాయి, మనం అడవిలోకి ప్రవేశించి భయం పోగొట్టుకోవడానికి ఒక జంతువు నిన్న వారు చెప్పారు, ఆయన రాజుగారు చెప్పినప్పుడు, ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక మృగాను కొడుతూ ఉంటే ఇంకో మృగం వచ్చి మీద పడుతుంటాయి, ఇటు పులిని కొట్టొచ్చు సింహం వస్తుంది మీదకి, సింహాన్ని కొట్టే లోపల ఎలుగుబంటి వచ్చి మీద పడవచ్చు, ఎలుగుబంటిని చెప్పే లోపల మళ్ళీ ఇంకో సింహం వచ్చి మీద పడవచ్చు. అడవిలో అనేక రకరకాలైన మృగాలు భయంకరమైనటువంటి జీవులతో ఉన్నది, మన భయం కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. దానికి గురుదేవులు ఏం చెప్పారు, అది నువ్వు ఒక్కొక్క దాన్ని కనుక నువ్వు చంపుకుంటూ వెళితే నీ వల్ల కాదు అది, అందుకని ఏం చేయాలి, దానికి నుప్పు పెట్టమన్నారు. అడవికి నుప్పులేక పెడతారు, అడవికి నుప్పు పెడితే ఏమవుతుంది, మొత్తం పలాయనం చిత్తకిస్తే ఉంటే అవే కాలిపోతాయి, పరిగెత్తిపోతే ఆ అడవి నుంచి బయటికి పోతాయి. అలాగే నీ మనస్సు అనేటువంటి సంకల్పాలతో ఉన్నటువంటి అడవిలో రకరకాలైనటువంటి వినికిడి ద్వారా వచ్చింది, పూర్వజన్మ నుంచి వచ్చినవి ఇవన్నీ నిన్నేం చేస్తున్నాయి, భయపెడుతున్నాయి. ఇక్కడ ఈ భయంకరమైనటువంటి ఈ అనుభూతి నుంచి మనం బయటికి రావాలంటే, ఎస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి తమాహు పండితం బుధా. అందుకని ఎవరి చేతైతే ప్రతి కార్యక్రమం కూడా కామ సంకల్పాలని విడిచిపెట్టుంటుందో, అటువంటి అక్కడ ఏది అది జ్ఞానాగ్ని అన్నారు మీ హృదయ బాబు మనకు అందించారు. చూడండి, జ్ఞానం అంటే మీరు ఏదో గొప్పది అనుకుంటారు, జ్ఞానం ఆల్రెడీ నీలో ఉన్నది కాబట్టి ఇది ఈ హృదయ బాబు చెప్తున్నాడు ధ్యానాగ్ని దగ్ధ కర్మ. ఇంకో సూచన అందించారు ఇంకా ముందుకెళితే, ఏది నువ్వు పనులు చేసుకుంటూ కూడా చేసుకోవాలి అంటే నామాగ్ని అని. ఎందుకని, కలికాలంలో నామం ద్వారా మనం తరించగలుగుతాము. ఇప్పుడు అసత్తు దేని ద్వారా ప్రకాశిస్తోంది, సత్యములనే ప్రకాశిస్తోంది. అందుకని దానికి మనం ఏం చేయాలి, ధ్యానాగ్ని పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది, సాక్షాత్ ఆయన ఏమంటున్నాడు, ఎస్యైవ స్ఫురణం, ఎవరి ద్వారా మనకి స్ఫురణ కలుగుతోందో సదాత్మ, ఏది ఎస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతి. లోపల నుంచి మనకి ప్రేరణ చేసి స్ఫురణ చేత అసత్కల్పార్థకం భాసతి. అసత్యాన్ని ఆశ్రయించి కూడా సత్యం చేత ప్రకాశించబట్టి సత్తు వలే కనిపిస్తోంది మనకి. అసత్కల్పార్థకం భాసతి సాక్షాత్, గురుదేవులు ఏమందిస్తున్నారు అక్కడ, దక్షిణామూర్తి దేవుడు సాక్షాత్ తత్వమసి మనకేమందించారు అక్కడ, అది నీవై ఉన్నావు, తత్వమసి అది నీవే అయ్యున్నావు. సాక్షాత్ తత్వమసి ఇది వేదవచస, వేదవాక్యం అది తత్వమసి అనేటువంటి ఉపనిషద్ వాక్యం. అందుకని సాక్షాత్ తత్వమసి ఇది వేదవచస యహ బోధయతి ఆశ్రయతాన్, ఎవరి చేత బోధింపబడి మనం ఆశ్రయించి ఉన్నాము, దేన్ని ఆశ్రయించి ఉండాలి ఇప్పుడు, అసత్యాన్నా సత్యాన్నా, సత్యాన్ని ఆశ్రయించి ఉంటే అప్పుడేమవుతుంది, యహ బోధయతి ఆశ్రితాన్, ఎవరి చేత అయితే బోధింపబడుతుందో ఆ ప్రభువుని మనం ఆశ్రయించి ఆ సత్యాన్ని, ఇప్పుడు ఇక్కడ ప్రభు అంటే రూపం కాదు సత్యాన్ని, మన సత్యం ఏది, మన గురువులు, మన సత్యం ఏంటి వెంకటేశ్వర స్వామి, మన సత్యం ఏంటి, ఎందుకంటే అక్కడ ఒక రూపంలో కనిపిస్తున్నాడు, తేలికగా మనం ఫాలో అవ్వచ్చు అక్కడే వెళ్ళొచ్చు. అందుకని యహ బోధయతి ఆశ్రితాన్,
యత్ సాక్షాత్ కరణాత్ భవేన పునరావృత్తి న భేవే న భవేత్. అక్కడ ఏమవుతుంది, ఎవరి యొక్క సాక్షాత్కారం చేత ఏది, యత్ సాక్షాత్ కరణాత్ కరణములు, ఏది చెవులు కళ్ళు ముక్కు ఇవన్నీ కరణాలు, వీటి చేత యత్ సాక్షాత్ కరణాత్ భవాంబో నిధౌ పునరావృత్తి న భవేత్. ఏది ఈ భవం అనేటువంటి పుట్టుక లేకుండా సంసార సముద్రంలో మరల మరల జన్మ అనేటువంటిది నభవేత్, లేకుండా పోతుంది. దీంట్లో సారం ఏంది, అటువంటి ఇటువంటి తత్వాన్ని అందించేటువంటి తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. మనం అండర్లైన్ చేసుకోవాలి ప్రతి చోట, యహ బోధయన్, ఎవరి చేత బోధింపబడుతోంది. మనకి గురుగీత కూడా మాట్లాడితే తస్మై శ్రీ ఏ గురవే నమః అంటామా లేదా, ఎవరి చేత మనకి తెలియపడుతోంది ఇది. అసలు ఒకటి కాదు, ప్రకృతిగతమైనటువంటిది కూడా మనం గురువుల ద్వారా వింటేనే అక్కడ మనకి ముద్రపడుతుందండి. మీ తల్లిదండ్రులు నువ్వు సేవించాలి, నీ ఎంతమందిని పంపించారు, నీ భర్తని నువ్వు ఆదరించాలని ఎంతమందిని సంస్కారవంతులుగా చేశారు గురువులు. నీ భార్యనే నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ఇంకా నువ్వేం సంపాదిస్తావయ్యా అని ఎంతమంది పురుషులకి పురుష లక్షణాన్ని బోధన చేశారో. కేవలము ఏది సత్యం అనేటువంటి విషయాన్నే కాదు, మనం ఏది ఆచరిస్తే మనం దాన్ని మనం పొందగలుగుతాము అనేటువంటిది కూడా మహాత్ముల వాక్కుగా రాబట్టే మనం ఈరోజు ఇలా నిలబడగలిగాం. అందుకని ఎస్యైవ స్ఫురణం, మీకు తెలుసుకోవాలి ఏమాత్రం సంస్కృతం, ఎస్యైవ స్ఫురణం సదాత్మక అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్ ఎస్ సాక్షాత్ కరణాద్ భవేన పునరా వృత్తిర్న భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తి. ఎవరు తెలియచేస్తున్నారు, నాకను నా చెవు నా ముక్కు, నా చెవులో పోటు నా ముక్కులో పోటు, నా చేయి నొప్పి నాయే, నేను కావట్లే అక్కడ, నాది నాది, ఇందులో నేనేది, అది అవ్యక్తంగా ఉందది, అది ఉండబట్టి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఈ జ్ఞానాన్ని తత్వమసీతి వేదవచస ఎత్యాశ్రితాన్, ఇది ఎవరి చేతైతే ఈ విధంగా మనకి తెలియబడుతుందో అటువంటి గురువులకు నమస్కరిస్తున్నాం. మనం ఇప్పుడు దేన్ని సాధించాలి, ఇలా కూర్చుని నిన్ను నువ్వే సంస్కరించుకుంటున్నావు, ఇక్కడ ఎవరిని ఉద్ధరించట్లా. మనం మన అనుష్ఠానాన్ని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు, దేన్నైనా సాధించగలం. మహాత్ములందరూ వెళ్ళిన మార్గం ఇదే. వారు ప్రొద్దుట లేచి వారి అనుష్ఠానంలో సర్వే జన సుఖినో భవంతు అని వారు అనకపోతే మనం ఈ రోజులో ఉండేవాళ్ళం కాదు. మమ సుఖినో భవంతు అనుకోలా, ఎంత అనుష్ఠానం చేసినా కూడా మహాత్ములు లోకశ్రేయస్సు కోసం లోక సమస్త సుఖినో భవంతు అన్నారు. లోకంలో మనం కూడా ఉన్నాం. వారు మమ అంటే మన శబ్దార్థాల్లో చాలా తంటలు వచ్చి ఉండేవి. వారు సపస్ చేసి వారికే సుఖంగా ఉండే, కానీ మనం చూడండి అనుష్ఠానం చేసి మాం శరణం శరణం గచ్చామి అంటాం. అంటే ఎవరిని శరణ పొందినట్టు అక్కడ, మాం శరణం శరణం గచ్చామి అంటున్నాం. గచ్చామి అనేది అహం వాచకానికి అర్థం. మాం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ, అందుకని అక్కడ ఏముంది చూడండి, మర్మం మాం శరణం శరణం గచ్చామి. మాం అంటే అక్కడ ఆ పరమాత్మ, ఆ పరమాత్మ అయినటువంటి నువ్వు అర్థం మారుతున్నా కూడా నువ్వు వాలింది మాం శరణం శరణం గచ్చామి అన్నప్పుడు నిన్ను నువ్వు అనుకోట్లా. అక్కడ మనకి ఆ దేవుడి నువ్వు ఆశ్రయించిన భగవంతుని యొక్క దివ్య స్వరూపం కనిపిస్తుంది, ఆ పాదాలు కనిపిస్తాయి, మాం శరణం శరణం గచ్చావి అంటే. ఎంత ప్రతి అడుగడుగులోనూ ఎంత తత్వాన్ని మనకి, మనది కాకుండా నువ్వు అందులో ఉన్నావని గుర్తు చేస్తున్నారు. బాహ్యంగా వెళ్ళేసరికి మనమేమో నిత్యం ఈ బయట ప్రపంచంలో పడిపోతాం. అందుకని మనం ఎప్పుడు కూడా మన దృష్టి నీళ్ళు నువ్వు చక్కబెట్టుకోవాలి, ఇది సంస్కరించుకోవాలి, ఇది మళ్ళా రాకూడదు. ఇది ఈ తోలు తిత్తి అనేటువంటిది మళ్ళా రాకుండా చేసుకోవాలి అంటే మనం గురువులు చెప్పినటువంటి మార్గాన్ని మనం ఆశ్రయించాలి, అనుసరించాలి. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని
శ్రీ సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ.